சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
ஆறவ அத்தியாயம் 44வ ஸ்லோகம்.
பூர்வாப்யாசேன தேனைவ க்ரியதே வசோபி ஸஹ ஜிஜ்ஞாஸுரபி யோகஸ்ய ஶப்த ப்ரஹ்மாதி வர்த்ததே.
మన భారతీయ సంస్కృతిలో అంటే హిందూ ధర్మంలో ఈ సనాతన ధర్మంలో వ్యక్తికి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన కలగడం కోసం 41 రకాలైనటువంటి సంస్కారాలు పెట్టబడినాయి. గర్భాధానం దగ్గర నుంచి సీమంతో నయనం, అన్నప్రాశన, నామకరణం, తర్వాత ఉపనయనం, వివాహం, ఇవన్నీ రకరకాలైనటువంటి కేశ ఖండనం అండ్ కర్ణ వేదనం, చెవులు గుట్టించడం, వెంట్రుకలు తీయించడం, రకరకాలైనటువంటి సంస్కారాలు పెట్టారు. దేని కొరకంటే మనస్సుని సంస్కరించడం కోసం. ప్రతి ఒక్క సంస్కారం అంటే సంస్కరించేది సంస్కారం 41 మొత్తం. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్నవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. అన్ని సంస్కారాలు మనకు చిన్నప్పటి నుంచే మన యొక్క ధర్మంలో, మన యొక్క ఆచారాల్లో ఇమిడి ఉన్నాయి. వాటి యొక్క వాళ్ళ యొక్క దూరపు చూపు చూడండి ఎలా ఉంటుంది. దూరపు చూపు అంటే రాబోయే భవిష్యత్తులో ఈ వ్యక్తి ఎలా ఎదగాలి అని, ఆ సంస్కారం అన్నమాట. అలా ఆధ్యాత్మిక చింతనకి తీసుకువెళుతుంది అది. మనం చేసేటటువంటి మంచి పనులన్నీ, ధ్యానం కానీ, జపం కానీ, పూజ కానీ, మంత్రం కానీ, ఏదైనా సరే, వ్రతం, నోము, మంగళవారం నోము అంటారు, శుక్రవారం నోము అంటారు, రకరకాలైన నందికేశు నోము, ఆడవాళ్ళకి చాలా ఉన్నాయి, మగవాళ్ళకి వాళ్ళు చేసేవి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికి పెట్టారు అంటే మన మనస్సుని సంస్కరించడం కోసం. అలా చెయ్యగా 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 మనకు భగవంతుడి మీద భక్తి శ్రద్ధ పెరుగుతుంది. ఆ భగవంతుడి మీద భక్తి శ్రద్ధ పెరిగినప్పుడు మనలో ఇంకా సంస్కారం పెరుగుతుంది. అలా పెరిగిన తర్వాత ఆ వ్యక్తి ఎదుగుతూనే ఉంటాడు గాని క్రింద పడటం ఉండదు, పతనం కావడం ఉండదు ఈ మార్గంలో ఉన్న వ్యక్తి. అందుకని మనకు తెలియకుండానే మన యొక్క పెద్దల మార్గాన్ని, బాటని మనం అనుసరిస్తాం. ఎందుకు, ఏం చేయాలి, ఇవన్నీ అడగలేదు మనం. అడగం. మన పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా వృద్ధ వ్యవహారం అంటారు దాన్ని. వాళ్ళు చెప్పేది చేసేది మంచి కోసమే అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి నమ్మకం మనకు. ఫలితం కంటికి కనపడుతుందా? కనపడదు. వెంటనే కనపడదు అది. మనం పుణ్యాన్ని సంపాదించుకుంటాం అంటుంది శాస్త్రం. అదృష్ట ఫలం వస్తుంది నీకు అంటుంది శాస్త్రం. అది నీకు ఆ పుణ్యం సుఖాన్ని, శాంతినిస్తుంది అంటారు. మనం చేసుకున్న పుణ్యమే ఈరోజు మనకు భూమిస్తాయి, సుఖశాంతినిస్తున్నది. అందుకని ఎప్పుడైనా బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే ఏం పాపం చేశాను అని అంటాం చూసారా? మనమనకపోయినా ఇంకొకళ్ళని అంటూ ఉంటారు, నేను ఎవరికీ బాధ పెట్టలేదే, ఎవరిని బాధ పెట్టలేదే, ఎవరిని తిట్టలేదే, ఎవరిని కొట్టలేదే, నేను ఎందుకు బాధపడుతున్నాను అంటారు. అంటే పాప పనికి నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు అనేటటువంటి ఒక్క ఆలోచన, విచక్షణ ఉన్నది మనిషిలో. అంటే మనం చేసే పుణ్య పనులు, అంటే పుణ్యమైనటువంటి అంటే మంచి కార్యాలు పుణ్యాన్ని సంపాదించి పెట్టి మనకు సుఖాన్ని ఇస్తాయి అని చెప్పి మనకు చాలా నమ్మకం. అట్లా పుణ్య కార్యాలు చేసినప్పుడు మనిషి ఏదైనా కష్టపడుతున్నాడు అంటే, ఈరోజు ఒకవేళ పుణ్య కార్యాలు చేసినా కూడా మన శాస్త్రం ఏమంటుందంటే, ఈ పుణ్య కార్యాలు నువ్వు ఇప్పుడు సంపాదించుకుంటున్నావు, ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ముందు జన్మకి ఉపయోగపడతాయి, కానీ పోయిన జన్మలో చేసినది ఏదన్నా ఉంటే అది అనుభవిస్తూ ఉండాలి, తప్పదు అని అంటుంది శాస్త్రం. మంచి పనులు చేస్తే ఎప్పటికైనా నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు, చెడు పనులు చేస్తే ఎప్పటికైనా నువ్వు దుఃఖాన్ని అనుభవించి తీరాలి అనేటువంటి గట్టి నమ్మకం మనకు. లేకపోతే ఒకళ్ళు ఎందుకు సుఖపడాలి, ఒకళ్ళు ఎందుకు దుఃఖపడాలి అంటే కారణం ఏం చెప్తాను దానికి? ఒక వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడు, ఒక వ్యక్తి చాలా దుఃఖంలో ఉన్నాడు, రోగగ్రస్తుడై ఉన్నాడు, ఏం కారణం చెప్తారు? అంటే ఇప్పుడు చేసే పనులు చూడకూడదు, అన్ని అక్రమాలు చేసి కూడా బాగానే సుఖంగా ఉన్నాడే అంటే ఇది పూర్వజన్మ పుణ్యం. ఒకవేళ ఇప్పుడు అక్రమాలు చేస్తూ సుఖంగా ఉన్నాడు అంటే ఇది పూర్వజన్మ పుణ్యం. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తూ ఇప్పుడు కష్టపడుతున్నాడు అంటే అది పూర్వజన్మ పాపం అని మనం తెలుసుకోవాలి. అంతేకాని ఇప్పుడు మనం కష్టపడుతూ దానాలు చేస్తున్నాను, ధర్మాలు చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, పూజలు చేస్తున్నాను, కష్టపడుతున్నాను అని అన్నాం అనుకోండి, నా కష్టం ఎందుకు పడాలి? నేను మంచి పనులు చేస్తుండే కష్టపడుతున్నాను కాబట్టి నేను ఇంకా మంచి పనులు చెయ్యను అని చెప్పి వదిలిపెట్టకూడదు. చాలా మంది వదిలిపెడతారు. నువ్వు ఇప్పుడు కష్టపడడానికి కారణం నువ్వు పూర్వజన్మ చేసినటువంటి పాపం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక నువ్వు చేసే పనులు ఆపద్దు, ఇప్పుడు పుణ్యం చేయి. అట్లీస్ట్ నేను ఇంత మంచి వాడిని అయి ఉంటే, ఇంత భక్తి ఉన్నవాడిని అయితే నాకేమిటి కష్టాలు అని అడగకూడదు. అండ్ అదర్ హ్యాండ్ నేను ఎట్లా ఆలోచించాలి, ఏ పాపం చేస్తేనో ఇంత కష్టపడుతున్నాను, ఇకనైనా ముందు జన్మలోనైనా ఈ కష్టం రాకుండా ఉండాలంటే కనీసం ఇప్పుడైనా నేను మంచి పని చెయ్యాలి అనే నిర్ణయానికి రావాలి. అది వివేకవంతుల లక్షణం. కానీ చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఇంత భక్తి ఉండి ఏం ప్రయోజనం నాకు, ఇన్ని పూజలు చేసి ఏం ప్రయోజనం, ఈ అనారోగ్యం నాకెందుకు రావాలి, ఈ కష్టాలు నాకెందుకు రావాలి, ఎందుకు ఆయన ఏమైనా కనికరించాడా నన్ను, అందుకని ఆ గుడికి పోవడం మానేస్తాం మనం. అది చాలా తప్పు. అలా చెయ్యకుండా ఏం చేయాలి, ఇప్పుడు నేను కష్టం అనుభవిస్తున్నానంటే ఎప్పుడో ఎక్కడో పాపం పరమ చేస్తుంటాను కనుక ఇప్పుడైనా ఇంకా అటువంటి కర్మలు చెయ్యకుండా ఈ మంచి పనిని నేను ఇంకా పూజ భయం భక్తి భయం అంటే భక్తి దైవ భక్తి దైవ చింతన దైవ కార్యాలు అన్ని ఇంకా చేస్తాను అని ఆలోచించాలి. కానీ అలా ఆలోచించకూడదు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, నాయన నహి కళ్యాణ కృత్కస్థిత దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణమైనటువంటి మంచి పనులు చేసేవాడు ఎప్పుడు కూడా దుర్గతిని పొందడు. ఒకవేళ ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏదన్నా దుర్గతి పొందుతున్నాడు అంటే అది పాత కర్మలు నాయన. ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తే రాబోయే టైంకి రాబోయే కాలంలో మంచి ఫలితాన్ని అనుభవిస్తాడు. ఈ విషయాన్ని మనిషి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, కారణం ఏమిటంటే శాస్త్రం చదవక, అజ్ఞానం వలన. మన పెద్దలందరికీ కూడా అంటే మన తాతల ముత్తాతల కాలంలో ఈ చింతన ఉండేది. ఇప్పుడు నేనే చింతన అయితే చెప్పానో వాళ్ళందరికీ అది సహజం. ఏదైనా కష్టం వస్తే రాని, కష్టం వస్తే నా పాపం అంతా కరిగిపోని అంటూనే మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అది సర్వసాధారణం. వాళ్ళకి వాళ్ళ కష్టాలకి ఎవరిని నిందించేవాళ్ళు కాదు. వాళ్ళు నా పాప కర్మ కరిగిపోతున్నది అని చెప్పి అనుకునేవాడు. ఎంతటి వాళ్ళు ఏం పిహెచ్డీలు చదివారా, మనలాగా ధనాలు సంపాదించారా, బిల్డింగ్లు కట్టారా, ప్యాలెస్లో ఉన్నారా, సుఖాలు అనుభవించారా, భోగాలు అనుభవించారా, ఏం లేదే. అంతటి ఆలోచన, గొప్ప ఆలోచన ఎట్లా ఉన్నది వాళ్ళకి, అది ఆలోచించండి ఒక్కసారి. కానీ ఈ రోజుల్లో ప్రజెంట్ మోడరేషన్ అంటే మోడర్న్ టైంలో ఇప్పుడు ఆలోచించేది ఏమిటి జనాలు, సోకాళ్ళు భక్తి. ఈ భక్తిలో ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని వ్రతాలు చేశాను, కానీ ఆ భగవంతుడు ఏం కరుణించలేదు నన్ను, అందుకని నేను పూజలు మానేశాను, వ్రతాలు మానేశాను. తెలివితేటలు లక్షణం చూడండి. ఎందుకు వస్తుంది ఈ చింతన అంటే మన పెద్దల్ని మనం మర్చిపోయినాం. వాళ్ళ చింతన వాళ్ళ ఆలోచన మనం మర్చిపోయినాం. ఈ సీరియల్స్ టీవీలలో పడి ఫోన్లు సెల్ ఫోన్లు కంప్యూటర్లు ఏదో పెద్ద ఎదిగాం అనుకుంటూ మనం ఈ గ్రైండర్లు మిక్సీలు వాషింగ్ మిషన్లు ఇంట్లో డెకరేషన్లు వీటిలోనే పడిపోయి మనం పెద్దల యొక్క చింతన ఆలోచన మర్చిపోయినాం మనం. అది తప్పు. ఎందుకు చెప్తున్నానంటే అర్జునుడు కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ నేను ఎన్ని కర్మలు చేసినా, ఎంత చేసినా, ఎంత శ్రవణం చేసినా నాకేం ఇదే మోక్షం వస్తుందని చెప్పి నాకేం అనిపించడం లేదు, కనుక ఏమి చేసి ఏం ప్రయోజనం అంటున్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, అలా మాట్లాడకూడదు అర్జున, నువ్వు గనక ఈ కర్మయోగం ఉపాసనా యోగం ఇవన్నీ చేస్తూ ఈ శ్రవణం చేసిన యొక్క ఫలితం ఉంది చూసావు, అది ఎప్పటికీ వృధా కాదు అని చెప్తున్నాడు. ఎట్లాగైతే పరీక్షల్లో పిల్లలు పరీక్ష రాశాను పాస్ అవుతానని ఏం నమ్మకం లేదు, పరీక్ష రాస్తాడు పాస్ అవుతానని ఏం నమ్మకం లేదు, అందుకని నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాడు ఇప్పుడే, ఇంకా రిజల్ట్సే రాలేదు. కొంతమంది అట్లా పెసిమిస్టిక్ గా ఆలోచిస్తారు, అలా ఆలోచించకూడదు. బాగా రాశాను పాస్ అవుతానని భావిస్తున్నాను అని చెప్పి అనుకోవాలి, కానీ నిరుత్సాహం ముఖాలు నిరుత్సాహపడడం సహజం, మనిషికి నిరుత్సాహంతోనే ఉంటాడు. ట్రైన్ వస్తుందంటారా, రాదు. నీళ్ళు వస్తాయంటారా, రావు. ఇవన్నీ రావు రావు లేదు లేదు అనేటటువంటి ఆలోచనే ధోరణి. కనుక వస్తుంది అవుతుంది చక్కగానే అవుతుంది అనే ఆలోచనలోనే ఉండాలి మనిషి. లేకపోతే ఏముందండి, వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు వాళ్ళు ఎదగరు, వాళ్ళతో ఉన్నవాళ్ళు ఎదగరు, వాళ్ళకి అనారోగ్యం అంతే. కృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తున్నాడు అర్జునుడికి, అర్జున అట్లా ఆలోచించకు, ఆ వ్యక్తి శ్రవణం చేస్తూ శాస్త్ర శ్రవణం చేస్తూ కర్మయోగం చేశాడు, ఉపనాసన యోగం చేశాడు, చేసిన వరకు ఆ సంస్కారంతో శాస్త్రానికి వచ్చాడు. ఇంత విన్న తర్వాత కూడా ఆత్మ సత్య నిత్య ముక్త బుద్ధ అనేది నాకేం అర్థం కావట్లేదు అన్నాడే అనుకో, ఒకవేళ మధ్యలో మరణించాడే అనుకో, పూర్తిగా జ్ఞానం రాకుండానే జీవన్ముక్తి పొందకుండానే మరణించాడే అనుకో, ఏమవుతుంది, నష్టం ఏముంది, బ్రాడ్ ఫార్వర్డ్. ఒక బ్యాంక్ బుక్ అయిపోతే పాస్బుక్ మళ్ళీ ఏం చేస్తారు, కొత్త బుక్ వస్తుంది, కొత్త బుక్ లో ఏం రాస్తారు, బ్రాడ్ ఫార్వర్డ్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఇందులో వస్తుంది, వచ్చిందా లేదా అని చూసుకుంటారా లేదా, వచ్చిందా లేదని చూసుకుంటారా లేదా, బ్యాలెన్స్ అని రాసి ఉంటుంది పైన పేజీకి పేజీకి బ్యాలెన్స్ వస్తూనే ఉంది చూసారా, అది బాగా తెలుసండి మాకు. అదే విధంగా భగవద్గీత కూడా అర్థమైనంత వరకు అర్థమవుతుంది, ఎంతవరకు నాకు శక్తి ఉందో అంతవరకే అర్థమవుతుంది, నీకు శక్తికి మించి ఏం అర్థం కాదు. నీ శారీరక శక్తి, మానసిక శక్తి, ఇంద్రియ శక్తి, నీ యొక్క మనస్సు అంతఃకరణ పరిశుద్ధతను బట్టి నువ్వు అర్థమవుతుంది. నువ్వు ఎంతగా తయారైతే అంత చక్కగా అర్థమవుతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత అర్థం కాకుండా ఉంటున్నది అంటే దానికి ఏదో లిమిటేషన్ ఉంది శరీరంలో, మనస్సులో, బుద్ధిలో ఉండి నీ ఉంటే ఏమైంది, నష్టమే ఉంది. దానికి మనం ఏం పొద్దున్న స్నానం పెట్టగలమా ఏమిటి, మనస్సుకి బుద్ధికి ఎంతవరకు చేయగలం, దానికంటూ ఒక లిమిటేషన్ ఉంది. అవన్నీ నేను పట్టించుకోను, నేను చదువుతూనే ఉంటాను, ముందుకు వెడుతూనే ఉంటాను, అర్థమైన వరకు అర్థమవుతుంది. ఆ కృష్ణుడి వాక్యాలు వింటూ ఉంటాను నేను, ఎంత ఫలితం వస్తుందని ఆలోచించకూడదు, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానా అని ఆలోచించాలి. అర్జున ఒకవేళ చనిపోయినా కూడా ఆ వ్యక్తి మళ్ళీ శ్రీమంతుల ఇళ్లలో పుడతాడు, సంస్కారవంతుల వాళ్ళ ఇళ్లలో పుడతాడు. ఒకవేళ మరణించినా కూడా తర్వాత జన్మలో ఒక శ్రీమంతుల ఇంట్లో పుడతాడు, ధనవంతుల ఇంట్లో పుడతాడు, సంస్కారవంతుల ఇళ్లలో పుడతాడు, చిన్నప్పటి నుంచే ఆ వాతావరణంలో పుడతాడు. పోయినసారి చెప్పాను ఆ ప్రజ్ఞ బృహదారణ్యక మంత్రం ఆ నెంబర్ శారీరక బ్రాహ్మణంలో 4-4-2 నాలుగో అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 2వ మంత్రంలో వస్తుంది. పూర్వ ప్రజ్ఞ అన్నాడు, ఆ పూర్వ ప్రజ్ఞ తీసుకొని వస్తాడు యాజ్ఞవల్కుడు చెప్తాడు అక్కడ, దాన్ని తీసుకొని శంకరాచార్యుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, పూర్వాభ్యాసేన తేనైవ. క్రిందటి జన్మలో మీ ఎవరికి తెలుసు మీరు ఎన్ని క్లాసులు విన్నారో, పూర్వ జన్మలో ఎన్ని క్లాసులు అటెండ్ అయి ఉంటారో, సరిగా వెళ్ళి వెళ్ళక ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు యోగ భ్రష్టులుగా యోగులుగా పుడతారు, పుట్టడంతో చిన్నప్పటి నుంచే ఒక దైవ చింతన, మంచి మంచి అలవాట్లు, న్యాయం ధర్మం వాటి మీద ఉంటుంది మనస్సు. వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే అటు లాక్కెళ్తుంది మనస్సు, న్యాయం ధర్మం విలువలు ఇట్లాంటి వాటి మీద మనస్సు ఉంటూ ఉంటుంది. ఎందుకని, అందరికీ ఎందుకు ఉండదు, వాళ్ళందరూ అక్రమం చేస్తూ ఉంటే వీడికి మాత్రం ధర్మంగా ఉండాలని అనిపించడానికి కారణం ఏమిటి, పూర్వాభ్యాసం. అలా ఉండి దైవ చింతన సన్యాసులు స్వాములు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వినాలనేటటువంటిది అవశ వాడికి తెలియకుండానే అక్కడికి కాళ్ళు నడిపిస్తాయి అన్నాడు. అలా తీసుకువెళతాయి అవశ హెల్ప్లెస్లీ, వాళ్ళ ప్రయత్నం లేకుండానే అలా మనస్సు ఆ పూర్వ సంస్కారం తీసుకువెళుతుందట అక్కడికి. అందుకని చదివింది ఎప్పుడు వృధా కాదు అర్జున అని చెప్తున్నారు. పూర్వాభ్యాసేన తేనైవ, ఆ పూర్వాభ్యాసము వల్లనే తేన ఏవ హ్రియతే, లాగబడుతున్నాడు. హ్రియతే అంటే ఏమిటి? డ్రాగింగ్ అంటారు. లాగబడుతున్నాడు అంటే ఏమిటి? ఆ వాసన వలన ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన కోసం లాగబడుతున్నాడు. మీకే తెలీదు, నేను ఒక రోజు భగవద్గీత వింటాను ఫలానా స్వామిని వారి దగ్గర ఇలా ఉపనిషత్తులన్నీ వింటానని చెప్పి మీరు ఊహించారా? లేదు కదా. నేను ఇక్కడ చెప్తానని అనుకున్నానా, మీరు వింటానని అనుకున్నారా? లేదు కదా. మనకు తెలియకుండానే మనం సంస్కారం అలా ఆ యొక్క వాతావరణాన్ని భగవంతుడు కల్పిస్తాడు ఆ జీవుడికి. 16 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో గుర్తుని చెప్తున్నా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. 2వ దశాబ్దం జరుగుతున్నది. ఎలా జరుగుతున్నది? ఇంతమంది వినాలని యోగ భ్రష్టులందరూ, యోగ భ్రష్టులు అంటే ఏంటి? పూర్వజన్మలో శాస్త్రం అంతా విని జీర్ణం చేసుకోలేక నేను బ్రహ్మమును అని ఆ నిష్ట పొందలేక హాఫ్ లో పూర్తి చేసుకున్న జీవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు పూర్తి చేసుకోవాలని కోరికతో ఉన్నాడు. ఆ జీవుడికి జ్ఞానం ఇవ్వాలి కనుక ఫలానా గురువుని నేను అక్కడికి పంపించాలి, తీరాలి అని చెప్పి పంపిస్తున్నాడు. అవశహ అన్నారు. ఏం జరుగుతున్నది? టైం ఎంత తెలియదు మనకు, ఏమున్నది ప్రపంచం తెలియడం లేదు మనకి. ఇక్కడ ఇప్పుడు చూసారా, 2 గంటలు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఆలకిస్తున్నది మనస్సు. అందరూ ఏం ఆలకించరు, మీరు మాత్రమే ఎందుకు ఆలకిస్తున్నారంటే అది మీ సంస్కారం. ఎప్పటి సంస్కారం? పూర్వజన్మలో సంపాదించుకున్న సంస్కారం అని ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకని మొదట సైకిల్ తొక్కేటప్పుడు పెడల్ కష్టంగా ఉంటుంది, తర్వాత తొక్కంగా అలా చేస్తూ ఉంటే తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి తొక్కకుండా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. క్రిందట జన్మలో కష్టపడ్డారు చాలా, చేసి అది చేసి ఇది చేసి ఇప్పుడు అనాయాసంగా పండు చేతిలో ఒలిచిపెట్టి నోట్లో పెట్టినట్టే మింగడమే మన పని. ఇప్పుడు గురువు గారు మనకన్ని చెప్తూ ఉంటే ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? అవశ సహ జిజ్ఞాసు అపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇంతవరకు చెప్పాను పోయిన వారం. ఏమిటి శబ్ద బ్రహ్మ అతి వర్తతే అంటే, 2వ లైన్లో శబ్ద బ్రహ్మ అంటే వేదంలో కర్మకాండంలో చెప్పినటువంటి యజ్ఞ యాగ హోమ తప జపాదులన్నీ కూడా, అంటే కర్మ, మానసిక కర్మ, జపం, మానసిక ధ్యానం, ఇవన్నీ ఉపాసనాకాండ కర్మకాండ ఇవన్నీ శబ్దాలు. శబ్ద బ్రహ్మ అంటే ఏమిటి? ఉపాసనాకాండ కర్మకాండంలో చెప్పబడినటువంటి సగుణం బ్రహ్మ, వాటి నుంచి అతివర్తతే దాటి వచ్చేస్తాడు. వచ్చి నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ఉంటాడు, మోక్షాన్ని పొందాలి అని జిజ్ఞాసతో ఉంటాడు. శబ్ద బ్రహ్మ అతివర్తతే, సగుణ బ్రహ్మమును దాటి వస్తాడు. తర్వాత శ్లోకం 45. ప్రయత్నాన్యతమానస్సు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరం గతిం. నాలుగు లోకాలున్నాయి, భూలోకం నుంచి ఆ పైన భూలోక భువర్లోక ఇట్లా 14 లోకాల్లో 12 లోకాలకు వెళ్ళినా మోక్షం రాదు. 2 లోకాల్లో మోక్షం వస్తుంది. ఆ 2 లోకాలు ఏమిటంటే మనుష్య లోకం, బ్రహ్మలోకం. ఈ 2 లోకాలు మాత్రమే. బ్రహ్మలోకంలో క్రమముక్తి, మనుష్య లోకంలో జీవన్ముక్తి. జీవన్ముక్తి క్రమముక్తి రెండు లోకాలలోనే వస్తాయి. మిగతా లోకాలకు వెళ్ళినా కూడా నువ్వు తిరిగి రావాల్సిందే, మోక్షం లేదు అక్కడ. అందుకని కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తారు, యథా ఆదర్శే తథాత్మని, యథా స్వప్నే తథా పితృలోకే, యథా అప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే, ఛాయా తపయోరివ బ్రహ్మలోకే. ఈ మోక్షం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. నేను ఇక్కడ చెప్పను దీనికి మీనింగ్. మీరు వెళ్ళి కఠోపనిషత్తులో చూసుకోండి, కఠోపనిషత్తులో చెప్పాను. అది ఎక్కడ చెప్పారండి? కఠోపనిషత్తు పూర్తి చేసాం ఎప్పుడో, అందుకే అన్ని సీడీలు చేసి పెట్టాం. ప్రతిదీ చెప్పాలంటే ఒక లైఫ్ టైంలో చాలా కష్టం. ఆ సీడీల్లో వినాలి, ఆ శ్లోకాన్ని ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తెరిచి ఆ కఠోపనిషత్తులో స్టార్టింగ్ యథాదర్శే తథాత్మని అని మొదలవుతుంది. అక్కడ నేను వివరించి చెప్పాను, బ్రహ్మలోకానికి వెళ్ళడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మలోకానికి వెళ్ళాలని ఉపాసన చేయాలి. ఉపాసన చేసి ఆ ప్రాణాన్ని సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా పైకి పంపిస్తే నువ్వు బ్రహ్మలోకానికి వెళతావు. చాలా చాలా కష్టం. ఇంకా ఒక్కడ మిగిలింది ఏంటి మనకి ఇప్పుడు? మనుష్య లోకం. మిగతా 12 లోకాల్లో మోక్షం రాదని చెప్పేశాం. బ్రహ్మలోకానికి వెళ్ళటం కష్టం. కొన్ని మనుష్య లోకంలో ఏం చేయాలి ఇప్పుడు? మనిషిగా పుట్టుంటే చాలు, మనిషిగా పుట్టాలి. మనం పుట్టే ఉన్నాం, మనిషిగా పుట్టి ఉన్నాం కనుక మోక్షాన్ని పొందడానికి ఇంకా ఆలోచనే అవసరం లేదు, చక్కని వచ్చేస్తుంది. అరవింద యోగి, పాండిచ్చేరి అరవింద యోగి ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా ధనవంతుల కుటుంబం, చాలా చాలా ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే కోటీశ్వరులు. ఆ అరవింద మహర్షి యోగి యొక్క తండ్రి, మా అబ్బాయికి ఈ భారతీయ ఈ సంస్కృతి ఇవన్నీ కాదు, విదేశీయ సంస్కృతి రావాలి, విదేశీయుల దేశాలకు వెళ్ళి బాగా చదవాలి, అక్కడ చదివి పెద్ద గొప్పవాడు కావాలి అని చెప్పి అనుకున్నాడు తండ్రి. అని చెప్పి విదేశాలకు పంపించాడు అరవిందుని. చిన్నప్పుడే పంపించి అక్కడ చదివిస్తున్నాడు. ఐఏఎస్ పాస్ అయినాడు. గుర్రపు స్వారీ చేయమన్నారు. గుర్రపు స్వారీ నేను చేయనన్నాడు. చెయ్యనని ఈ యొక్క స్వాతంత్ర యుద్ధం జరుగుతున్నది అప్పుడు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ మీద. అప్పుడు ఈ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాడు ఆయన. ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చి ఈ స్వాతంత్ర్యాల్లో పోరాడాలి అంటే ఈ దేశాన్ని గురించి ముందు తెలుసుకోవాలి. ఈ దేశం గురించి ఏం తెలియదు ఆయనకి, ఎందుకంటే తండ్రి అక్కడ బాగా భద్రంగా అక్కడ చదివించాడు. చదివిస్తే అక్కడ చదివిన వాడు ఇష్టం లేక అవన్నీ ఇక్కడికి వచ్చి ఈ పోరాటం కోసం, భారతదేశం కోసం పోరాడాలి అంటే అసలు భారతదేశం అంటే ఏమిటో తెలియాలి కదా, భారతీయ సంస్కృతి తెలియాలని చెప్పి రామాయణ భారత భాగవత పురాణాలని ఉపనిషత్తులను అన్ని చదివాడు. చదివి అప్పుడు తెలుసుకున్నాడు, ఆహా ఎంత గొప్ప సంస్కృతి ఈ భారతీయ సంస్కృతి అని తెలుసుకొని యోగి అయిపోయినాడు ఆయన. కనుక తండ్రి ఆపగలిగాడా ఆయన సంస్కారాన్ని? ఆపలేకపోయినాడు. మన పిల్లలేమో దేవుడి దగ్గరికి తీసుకెళ్లి గుడికి తీసుకెళ్లి అన్ని పెడితే అమెరికా వైపు ఉంటుంది వీడి చూపు, అమెరికా పోదాం అమెరికా పోదాం అంటాడు. వాళ్ళ నాన్నేమో అమెరికా పోరా, అక్కడికి పో ఇక్కడికి పోండి, ఇంగ్లాండ్ పంపిస్తే నాకు వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. కనుక సంస్కారం ఉన్నవాళ్ళు, భారతీయ సంస్కృతి తెలిసిన వాళ్ళు ఈ సంస్కృతిని వదులుకోలేరు. వాళ్ళకి ధనం ఆశ ఉండదు, సుఖ భోగాల ఆశ ఉండదు. ఈ నేల మీదనే శ్వాస తీసుకోవాలి, ఈ నేల నీళ్లే తాగాలి, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే నా జన్మ సార్థకమవుతుంది అని ఉన్నవాళ్ళు పుణ్యాత్ములు. అందుకనే అరవింద మహర్షి ఆయన పేరు ఈ రోజుకి చెప్పుకుంటున్నాను. అంతేగాని మన వాళ్ల పేర్లు ఎవరు చెప్పడం లేదు. చూసారా కారణం ఏమిటి? అన్ని వదిలిపెట్టాడు ఆయన, తన చదువు క్వాలిఫికేషన్ అన్ని వదిలిపెట్టాడు. ఇది సంస్కృతి కోసం భవానీని దర్శనం చేసుకున్నాడు ఆయన, దేవి ఉపాసన చేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే స్పిరిచువల్ ప్రాడిజీ ఆయన. పెద్ద కష్టపడక్కర్లేదు. ప్రయత్నాది యతమానస్సు అంటే కొంచెం ప్రయత్నం చేసినా కూడా చాలు. నిప్పు నివురు కప్పు ఉంటుంది, బూడిద కప్పు ఉంటుంది దానికి. దాని వేడి మనకు తెలియదు, ప్రకాశము తెలియదు. కాస్త ఇట్లా విశ్రామంటే చాలు గాలి, అది బాగా రాచుకుంటుంది. అదేవిధంగా మనలో సంస్కారం గనక ఉంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు అట్లా ఇట్లా వచ్చినా కూడా, ఏదన్నా అయినా కూడా మనం దారి తప్పం. తప్పినట్టుగా అనిపించినా కూడా ఒకవేళ కుటుంబ కారణాల వల్ల, కానీ ఆ యొక్క జిజ్ఞాస అనేది ఎక్కడికి పోదు. అది ఆ నమ్మకంతోనే మేము బోధిస్తూ ఉంటాం. ఉంటారు ఎక్కడో అటువంటి వాళ్ళు, వాళ్ళు వస్తారు అని, చదువుతారు అని అలా చెప్తూనే ఉన్నాను. ఈ సిటీలో ఇంతటి వెస్ట్ ట్రాఫిక్ సిటీలో చెప్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నారు జనం 20 సంవత్సరాల నుంచి. అంటే ఆ సంస్కారవంతులు లాగబడతారు అక్కడికి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు చూడండి ఈ శ్లోకంలో, శాస్త్రాధ్యయనానికి కావలసినటువంటి అనువైన వాతావరణం ఆ మనిషికి లభిస్తుంది. ప్రయత్నాతు యతమానహాతు, యతమానహాతు అంటే ప్రయత్నం చేస్తూ, ప్రయత్నాత్ యతమానః శ్రద్ధతో, ప్రయత్నంతో, అధిక ప్రయత్నంతో చెయ్యాలన్న యోగి అనేక జన్మ సంసిద్ధః. ఇప్పుడు ఈ యోగి ప్రయత్నం చేస్తున్నాడు, జిజ్ఞాస ఎక్కువైపోయింది. ఇప్పుడు అందరూ చూస్తారు ఇంత పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చి పుస్తకాలు తీసుకొని రాసుకోవడం ఏమిటి, వినడం ఏమిటి, అసలు ఎట్లా కూర్చుంటున్నారని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక్కడ మనకు తెలియదు, 2 గంటలు కూర్చున్నా కూడా ఏమి తెలియడంలా. అది ప్రయత్నాత్ యతమానః. యోగి అంటే అనిధ్యాసన చేసేటటువంటి యోగి అనేక జన్మ సంసిద్ధః, అంటే అనేక జన్మల్లో చేసినటువంటి ఆ అభ్యాసం వలన ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి కూర్చోమనండి ఇక్కడ, మామూలుగా ఎవరన్నా దోవన పోయేవాడిని రానాయన కాసేపు కూర్చో అంటే కూర్చోలేడు. కానీ కొంతమంది మాత్రమే కూర్చోగలుగుతున్నారు. ఎందుకని, ఆ వినేటటువంటి జీవుడు ఉన్నారు చూసారా, ఆ జీవుడు అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలలో చేసినటువంటి ఆ సంస్కారం సంపాదించుకున్నటువంటిది. ఇప్పుడు ఆ జిజ్ఞాస అధికమైపోతున్నది. అయ్యో ఇంకా లేటుగా వచ్చానే, నేను తొందరగా వచ్చి ఉండాల్సింది, ఎప్పుడో చదివి ఉండాల్సింది, స్వామిని 16 సంవత్సరాలు చెప్తుంటే నేను 6 సంవత్సరాల నుంచే వస్తున్నాని నేను ఎందుకు వినలేదు, ఇప్పుడైనా విందాం. ప్రయత్నాత్, కరెక్టా కాదా, యతమానః అనేక జన్మ సంసిద్ధః సంశుద్ధః కిల్బిషః యాతి పరాం గతిం. ఆ వ్యక్తి సంశుద్ధ, శుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడు. ఇప్పుడు వచ్చి వేదాంతం వింటున్నాడు చూసారా, ఆ వ్యక్తి శుద్ధమైన మనసు కలవాడు. లోకం అంతా పిచ్చివాడు అంటుంది వీడిని, వీడికి లౌకికం లేదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి అంటే కుట్ర కపటం కుచితం తెలియదు, వీళ్ళకి బతకడం ఎట్లాగో తెలియదు అంటుంటారు వాళ్ళు. వీడేమో పూర్వజన్మ సంస్కారం వల్ల ధర్మంగా న్యాయంగా జీవిస్తూ మంచిగా ఉండాలనుకుంటూ ఉంటాడు. పక్క బయట వాళ్ళు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు, కానీ మనకు తెలుసు మనం ఎంత ఉన్నతమైన సంస్కారంతో భగవంతుడు మనల్ని ఈ జన్మ ప్రసాదించాడని చెప్పి మనకు తెలుసు. కనుక వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ మనకు అవసరం లేదు. భగవంతుడి ముందు మనం క్యాలిక్యులేట్ అవుతామా లేదా చూసుకుంటున్నాం మనం. అంతేకాని ప్రాపంచికమైన మనుషులు మనల్ని అనేక విధంగా నిందిస్తారు. నీకు డబ్బు సంపాదించడం తెలియదు, నీకు అవన్నీ చేయడం తెలియదు, అవి తెలియదు, ఇవి తెలియదు అంటారు. తెలియవలసిందేదో తెలుసుకోవాలని చెప్పి మనం తప్పిస్తున్నాం. వాళ్ళు అవసరం లేని వాటన్నిటికీ పాగులాడుతున్నారు. సంశుద్ధ కిల్బిష అంటే పాపము లేనటువంటి వాడు అని అర్థం. కిల్బిషం అంటే పాపం, నిర్మల అంతఃకరణం అని అర్థం. సంశుద్ధం అంటే నిర్మలమైనటువంటి అంతఃకరణం. అలా ఉన్నవాళ్లే వస్తారు క్లాస్కి, నిర్మలమైన అంతఃకరణం ఉన్నవాళ్లే వస్తారు. ఒకవేళ లేకపోయినా కూడా నిర్మలమైన అంతఃకరణం లేదే అని చెప్పి నిర్మలమైన అంతఃకరణాన్ని తెచ్చుకుంటారు, అందులో సందేహం లేదు. ఉంటుంది 99%. ఒకవేళ ఏ 1% అయినా లేకపోతే ఈ శాస్త్రం అర్థంలాగా చూపిస్తుంది మన మనస్సు ఎట్లా ఉందని. మనకే చూపించి అరే తప్పు చేశాను, ఇలా చేయకూడదు అని చెప్పి వెంటనే మారిపోతుంది. అంతటి పవర్ ఉంది శాస్త్రానికి. సంశుద్ధ కిల్బిషః అయితే ఏమిటి, అటువంటి మనసు ఉండడం వలన ప్రయత్నం చేస్తున్నాడు, చదవాలి, శాస్త్రం శాస్త్రం శాస్త్రం, గురువు మీదనే ఉంటుంది అంతా. ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు, నీకు ఎప్పుడో స్వామిని తప్ప ఇంకేం ఆలోచన లేదే, ఎప్పుడో వాళ్ళని గురించి ఆలోచిస్తామని చెప్పి ఈర్ష్యపడుతుంటారు. మనం స్వామిని గురువుని ఎందుకు ఇష్టపడుతున్నాం, వారు చెప్పేటటువంటి వాక్యాలు మనకు రుచిస్తున్నాయి, మన మనస్సుకి చాలా ఆహ్లాదంగా మధురంగా అనిపిస్తాయి, మన మనస్సుకి అవి కావాలనిపిస్తుంది. అందుకని మన గురువు చింతన చేస్తాం, శాస్త్ర చింతన చేస్తాం. వాళ్ళకేం తెలుసు మన బాధ, మన ఆకలి వాళ్ళకి తెలియదు, మనకు శాస్త్రం ఆకలి. అందుకని వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? పరాం గతిం యాతి. పరాం గతిం అంటే ఇక్కడ ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో చేరవలసినటువంటి పరమ గతిని పొందుతాడు. ప్రకృష్టాం గతిం, ఆ సహజంగా ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి పరిపక్వత వల్ల ఆ వ్యక్తి ఆ మోక్షాన్ని పొంది తీరతాడు. ఇంకందులో సందేహం లేదు. ఎందుకంటే మనం ఆ క్యాష్ తెచ్చుకున్నాం పోయిన జన్మ నుంచి, అది తెచ్చుకున్నాం గనక ఇప్పుడు పని చేసుకున్నది. అది లేకపోతే ఎన్ని ఉపనిషత్తులు నేనే చెప్తానని అనుకోలేదు. ఇక్కడ భగవద్గీత 2 సార్లు చెప్తానని నేనే ఊహించలేదు. ఎలా పనిచేస్తున్నది అంటే పనిచేస్తుంది అంతే. అది ఎందుకు పనిచేస్తుంది? ఇప్పుడు నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే ఆ వినేవాడు, అర్హత ఉన్నవాడు తప్పకుండా వచ్చి తీరుతాడు. అందుకే ఒక మైక్ పెట్టుకొని ఒక రికార్డింగ్ మిషన్ పెట్టుకొని కూర్చున్నానంటే వాళ్లే వస్తారు, వచ్చేవాళ్ళే. ఎందుకంటే రాక ఎక్కడికి పోతాడు? క్రియతే అవశ అపి అన్నాడు. అప్పుడప్పుడు అనుమానం వస్తుంది ఒక్కొక్కసారి, ఇది కంటిన్యూ అవుతుందా లేదా క్లాస్ అని. ఎట్లాగో అవుతున్నది. సరే, తర్వాత శ్లోకం 46 చివరి శ్లోకాల్లో ఈ ధ్యాన యోగిని గురించి స్తుతి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎంతటి గొప్పవాడో తెలుసా అర్జున ఈ ధ్యాన యోగి? ఎవరు? యోగ భ్రష్టుడై పూర్వ జన్మలో ఈ జన్మలో ఈ మోక్షాన్ని పొందాలి, శాస్త్రాన్ని చదువుతున్నాడే ఈ వ్యక్తి, చాలా గొప్పవాడు. ఎవరికంటే అన్నాడు, ఈ కర్మలు ఉపాసనలు చేసే వాళ్ళకంటే చాలా గొప్పవాడు అన్నాడు. తపస్సిద్ధ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్ యోగీ భవార్జున హే అర్జున, యోగీ భవ, నువ్వు ఆ ధ్యాన యోగివి కావలసినది. ఏ ధ్యాన యోగి? శాస్త్ర శ్రవణం చేసిన తర్వాత, మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చేస్తున్నాడే, అలా నువ్వు కూడా కావలసినది. ఆ నిధిధ్యాసనం చేసేవాడిగా నువ్వు కావలసినది. ఎందుకంటే నిధిధ్యాసనం చేస్తే తప్పకుండా జ్ఞాన నిష్ట వస్తుంది. నేను ఆత్మస్వరూపాన్ని, ఆ పరమాత్మ నేను ఒకటి అనేటటువంటి ఐక్య జ్ఞానం వస్తుంది, మోక్షాన్ని పొందుతాడు. అందులో సందేహం లేదు, అందులో సందేహం లేదు. కనుక ఈ వ్యక్తి పరాంగతిని పొందుతాడు. కనుక ఈ వ్యక్తి చాలా గొప్పవాడు. ఎవరికంటే? కొంతమందిని చెప్తున్నారు ఇక్కడ. యోగి అధికః మతః, ఈ ధ్యాన యోగిని నేను అధికంగా భావిస్తున్నాను. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి. కృష్ణ పరమాత్మ అంటున్నారు, హే అర్జున, నా దృష్టిలో ఈ ధ్యాన యోగి చాలా గొప్పవాడు. ఎవరికంటే? తపస్విభ్యః, తపస్సు చేసే వాళ్ళకంటే. అంటే ఉపాసన, సగుణ ఈశ్వర ఉపాసన చేసే వాళ్ళకంటే అని అర్థం. రామ ఉపాసన, కృష్ణ ఉపాసన, దేవి ఉపాసన చేస్తుంటారు చూసారా, శ్రీచక్ర ఉపాసన, ఇలా ఉపాసన చేసే వాళ్ళకంటే కూడా ఒక్క నిమిషం భగవద్గీత క్లాసులో కూర్చొని ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకునేటటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి చాలా గొప్పవాడు తపస్సు చేసే వాళ్ళకంటే. తర్వాత అధికః భవతి, జ్ఞానిభ్యః అపి అధికః భవతి. జ్ఞానిభ్యః అంటే ఇక్కడ శ్రవణం మననం చేసే వాళ్ళకంటే గొప్పవాడు ఈ నిధిధ్యాసనం చేసే వ్యక్తి. శాస్త్రం చదువుతూ ఉంటారు అంటే మాకు కూడా భగవద్గీత తెలుసు, మేము కూడా చదువుతున్నాం అని చెప్పి చాలా మంది శ్రవణం చేస్తూ ఉంటారు. నేను ఫలానా స్వామీజీ దగ్గరికి వెళ్తాను, ఫలానా స్వామిని దగ్గరికి వెళ్తాను, ఫలానా గురువు దగ్గరికి వెళ్తాను, ఇలా ఊరికే చదువుతూ మాటలు చెప్తూ ఉంటారు, వెళ్ళ వేస్తూ ఉంటారు. కంఠపాఠం చేసి అందరికి తిరిగి చెప్తారు కూడా, మళ్ళీ శ్లోకాలన్నీ చెప్తారు. జ్ఞానిభ్యః వాళ్ళకి అంటే శాస్త్ర పాండిత్యం, శాస్త్రంలో బాగా పాండిత్యాన్ని సంపాదిస్తారు. చూసావా, శ్రవణం మననం మాత్రమే చేస్తారు వాళ్ళు, నిధిధ్యాసనం చేయరు. అందరికి చెప్పడానికి చదువుతారు వాళ్ళు, వాళ్ళు జీవన్ముక్తిని పొందడానికి చేయరు. ఇంకా దీన్ని డబ్బులుగా మార్చుకుంటారు వాళ్ళు, బాగా చదివి పాండిత్యంతో అందరికి 10 మందికి చెప్తే బాగా డబ్బులు వస్తాయి కదా, ధనాన్ని సంపాదించుకుంటారు. విషయం తెలిసింది కానీ ఏం ప్రయోజనం, తాను ముక్తుడు కాలేకపోయినాడు. కనుక శాస్త్రం చదివినంత మాత్రాన జీవన్ ముక్తి వస్తుందని గ్యారంటీ లేదు. నేను చదివే శాస్త్రం నా ముక్తి కోసం చదువుతున్నాను కానీ ఏదో 10 మందికి ముందు నేను కూడా భగవద్గీత పట్టుకున్నాను, నేను కూడా భగవద్గీత క్లాసు పెడుతున్నాను, బాగా చదువుకున్నాను, క్లాసులో అందరికంటే నేనే క్వాలిఫైడ్, ఎందుకంటే నోట్స్ అంతా బాగా రాస్తాను, సీడీలన్నీ విని మరీ రాస్తాను, ఇన్ని నోట్సులు ఉన్నాయన్నాడు. ఎన్నుంటే ఏం ప్రయోజనం? ఆ గర్వం అహంకారమే వదలలేదే, నేను అనే అహంకారమే వదలలేదే. ఎంత శ్రవణం చేస్తే ఏం ప్రయోజనం, ఎంత మననం చేస్తే ఏం ప్రయోజనం, ఎంత దగ్గరగా ఉంటే ఏం ప్రయోజనం గురువుతో? నీలో ఎదుగుదల లేనప్పుడు నిధిధ్యాసనం చెయ్యకుండా, చింతన చెయ్యకుండా, చదివిన దాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు ఆ క్వాలిఫికేషన్ గర్వంతో ఉన్నదే విద్యా గర్వం. జ్ఞానిభ్యః అపి పాండిత్యం ఉన్న వాళ్లకంటే కూడా ఈ ధ్యాన యోగి గొప్పవాడు. తురక వేస్తున్నాడు అందరికి, చదివే వాళ్ళందరికీ తురక వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. చాలా మంది నిధిధ్యాసనం చెయ్యరు, చదువుతారు, అన్ని క్వశ్చన్స్ వేస్తారు, అన్ని క్వశ్చన్లు వేస్తారు, ఇన్ని వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు, క్రాస్ ఎగ్జామిన్లు చేస్తూ ఉంటారు. గాని కాసేపు కూర్చొని ఆ ఆత్మచింతన చేయరు అంటే నాకేం అక్కర్లేదు అంటే చాలు అగర్వం మనిషికి. జ్ఞానిభ్యః అపి నిధిధ్యాసకః అధికః భవతి. తర్వాత ఇంకా ఎవరికంటే గొప్పవాడు అంటే కర్మిభ్యః అపి అధికః. కర్మలు చేస్తూనే ఉంటారు, పూజలు వ్రతాలు యాగాలు యజ్ఞాలు హోమాలు కర్మలు చేస్తూనే ఉంటారు. గుడి ఎక్కిన మెట్లు అంటే గుడి అన్ని గుళ్ళకి వెళ్తారు, ఎక్కడి గుడి ఉండదు వాళ్ళు, మెట్టు ఎక్కడి గుడి ఉండదు, కొండలు అన్ని తీర్థక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అబ్బా ఎంత భక్తుడో, ఇంత గొప్ప భక్తుడు, నేనేం చేయడం లేదు కర్మలు అనిపించేటట్లుగా అవతల వాళ్ళకి అంత చేస్తాడు. కర్మిభ్యః అపి అధికః. ఈ యోగి చాలా గొప్పవాడు అర్జున. ఈ కర్మకాండుల కంటే, ఆ ఉపాసనా కాండుల కంటే, ఆ శాస్త్రం చదువుతూ క్వాలిఫికేషన్ తెచ్చుకుంటారు చూసావా, వాళ్ళకంటే కూడా 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు చూడు నిధిధ్యాసన. అందుకని ఇంటికి వెళ్ళి నిధిధ్యాసనం చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. 3 సార్లు తింటున్నావు కదా, ఒక్కసారి నిధిధ్యాసనం చేయలేవా? టైం లేదండి, తింటానికి టైం ఉన్నదే నిధిధ్యాసనం చేయడానికి లేదు. అంటే కృష్ణ పరమాత్మ ఉద్దేశంలో నిధిధ్యాసనం చేసేవాడికే బ్రహ్మాభ్యాసం గాని సమాధి అభ్యాసం కాని అది చేసేవాడికే వంట పడుతుంది, కాని పై పైకి చదివే వాళ్ళకి వంట పట్టదు. ఎంత పవర్ఫుల్ శ్లోకం చూడండి, యోగి భవ అర్జున. అందుకని అర్జున ఈ కర్మ చేసే వాళ్ళకంటే, ఆ ఉపాసన చేసే వాళ్ళకంటే, ఈ శాస్త్రం పై పైన చదివే వాళ్ళకంటే కూడా ఈ ధ్యాన యోగి నిధిధ్యాసన యోగి ఎవరైతే సదా గురువు చెప్పిన వాక్యాలని నెమరు వేసుకుంటూ ఉంటాడో, ప్రతి క్షణం దానికి తగినట్లుగా జీవిస్తుంటాడో, ఆ వ్యక్తి చాలా గొప్పవాడు నా ఉద్దేశంలో. కనుక అర్జున నువ్వు అలా అవ్వాలి. కమాండ్ చేస్తున్నాడు, భవ యోగి భవ అర్జున. ఎంత సందేహం లేదు, నువ్వేం అనుమాన పడద్దు, నువ్వు యోగివి కావలసినది అని చెప్పి స్తుతి చేస్తున్నాడు. అంటే యోగిని స్తుతి చేస్తే, ధ్యాన యోగిని స్తుతి చేస్తే ధ్యానాన్ని స్తుతి చేసినట్లే కదా, అవునా? ధ్యానం నిధిధ్యాసన యోగిని పొగిడితే ధ్యానాన్ని నిధిధ్యాసనాన్ని పొగిడినట్లే కదా. ఎట్లాగైతే మ్యూజిషియన్ కి సన్మానం చేస్తే మ్యూజిక్ కి మనం విలువనిచ్చినట్లే కదా, మ్యూజిషియన్ కి సన్మానం చేశాం అంటే మ్యూజిక్ కి విలువనిచ్చినట్లే కదా. సైంటిస్ట్ కి సన్మానం చేశాం, నోబెల్ బహుమతి ఇస్తున్నారు అంటే సైన్స్ ని గౌరవిస్తున్నట్లే కదా. కృష్ణ పరమాత్మ ధ్యాన యోగికి సన్మానం చేస్తున్నారు అంటే ధ్యాన యోగాన్ని సన్మానం చేస్తున్నట్లే, దాని గొప్పతనాన్ని చెప్తున్నట్లే. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ధ్యాన యోగం యొక్క గొప్పతనం చెప్తున్నారు, స్తుతి చేస్తున్నారు. ఎందుకంటే సమయాన్ని అనవసరమైన విషయాలకి గడుపుతూనే ఉంటారు జనం తెలియకుండా. 24 గంటల్లో ఎట్లా పోతుందో టైం మనకే తెలియదు. కానీ ఆత్మచింతన చేసే వాళ్ళు చాలా తక్కువ, చదివేవాళ్ళు తక్కువ, అందులో ఆత్మచింతన చేసి చదివి చేసేవాళ్ళు చాలా తక్కువ. కృష్ణ పరమాత్మ నా సంగతి తెలుసు, అందుకనే వాయించేశాడు. 6వ అధ్యాయంలో 47 శ్లోకాలు, పెద్ద చాప్టర్ ఇది.
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః.
యోగినామపి సర్వేషాం, ఈ ధ్యాన యోగం మీద ఎవరైతే మనస్సును శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, సర్వేషాం యోగినాం, సర్వేషాం యోగిన అంటే రుద్ర ఉపాసకుడు, ఆదిత్య ఉపాసకులు, రకరకాలైనటువంటి దేవతలను ఉపాసన చేసే వాళ్ళ కంటే అష్టాంగ యోగం చేస్తూ సమాధి అభ్యాసం చేస్తూ రకరకాల యోగ సాధనలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ధ్యానాలు చేస్తూనే ఉంటారు. అందరూ ధ్యానాలు చేస్తారు, రావణాసురుడు చేయలే, రాక్షసులందరూ చేశారు, అసురులందరూ చేశారు, కానీ మోక్షాన్ని పొందారా? లేదు కదా. కనుక అందరూ చేస్తారు, చూడటానికి భక్తుల్లాగా మహాభక్తుల్లాగా కనపడతారు, స్వీట్ స్వీట్ గా మాట్లాడతారు, కానీ లోపల అంతఃకరణం ఎట్లా ఉంది భగవంతుడికే తెలుస్తుంది. కనుక మనకు భగవంతుడితో మనకు కాంటాక్ట్. నువ్వు ఎవరినైనా మోసం చేయగలమేమో కానీ ప్రపంచంలో భగవంతుడిని మోసం చేయలేవు. అంతరాత్మ అంటారు, అంతరాత్మన ఆత్మస్వరూపంగా నన్ను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో శ్రద్ధావాన్ భజతే యహ మాం, భజతే అంటే ధ్యాయతే ధ్యానిస్తారో, భజన అంటే భజన కాదు ఇక్కడ, భజతే అంటే ధ్యానిస్తాడో చింతన చేస్తారో, సహా శ్రద్ధావాన్ ఈ నిధిధ్యాసనం మీద శ్రద్ధ కలిగిన వ్యక్తి. ఇన్ని శ్లోకాలు 47 శ్లోకాలు గురువు చెప్తే ఈ 6వ అధ్యాయం జరిగేటప్పుడు ఎన్నిసార్లు నిధిధ్యాసనం చేశావురా అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎన్నిసార్లు చేసావు పని, ఇప్పుడైనా చేస్తావా? శ్రద్ధ ఉన్నదా ఈ నిధిధ్యాసనం మీద నీకు? ఈ ధ్యాన యోగికి శ్రద్ధ ఉన్నవాడు చేస్తున్నాడు, ఇది చాలా గొప్ప విషయం. ఏ అర్జున, శ్రద్ధావాన్ సహా సర్వేషాం యోగినామపి, అన్ని అందరి యోగుల కంటే కూడా చాలా గొప్పవాడు ఇతను. ఎలా చేస్తున్నాడు? అంతరాత్మన అంతఃకరణంలో, అంతఃకరణేన అంతరాత్మన అంటే తన అంతఃకరణం, తన మనస్సు లోపల ఏం చేస్తున్నాడు? సద్గతేన యుక్తతమః మే మతః మద్గతేన. మద్గతేన అంటే నాలోనే లీనమైపోయినాడు, తన అంతఃకరణాన్ని ఆలోచనని ఆత్మచింతనలోనే ఉంచాడు. అంటే మద్గతేన, నేను ఆత్మస్వరూపాన్ని, అర్జున నేను ఆత్మస్వరూపాన్ని, నా ఆత్మస్వరూపం అంటే నేనే ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మ గురించే ఆలోచిస్తున్నాడు, అంటే నన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఎలా ఆలోచిస్తున్నాడు? తన ఆత్మస్వరూపంగా భావిస్తున్నాడు, తాను ఆత్మని అని, ఇదే పరమాత్మ అని, భగవంతుడు నాకంటే వేరు కాదు అని ఆలోచిస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ కంటే పరమాత్ముడు వేరే లేడు. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, ఇది నా వేషం, ఈ చైతన్యం ఉనికి ఎరుక ఈ శరీరంలో ఉన్నది, ఇదే సత్యం, ఈ ఆత్మే నిజమైనటువంటి ఆత్మే నా స్వరూపం, ఈ ఆత్మే పరమాత్ముడి భగవంతుడి యొక్క స్వరూపం కూడా, ఆ కృష్ణరూపం, ఆ శివరూపం, ఆ దేవీ రూపం అవి సత్యం కాదు, దాని వెనకాల ఉన్నటువంటిది ఆత్మ స్వరూపం సత్యం. కనుక భగవంతుడు నాకు దూరంగా ఉన్నాడా, నాలో ఉన్నాడా? కాదు, నేనే. సరే, చాలా కష్టం ఇది గ్రహించడం, చాలా కష్టం. భగవంతుడు వేరుగా చూసావు అంటే ఏమిటర్థం? భగవంతుడు ఇక్కడ లేడు అన్నట్లే కదా. అవునా? ఇది పూజ అవుతుందా? షోడశోపచార పూజ, అపచారమా? ఉపచారమా అపచారమా? అపచారం. భగవంతుడు బయట ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని పూజించేవాడు నిజమైన భక్తుడు కాడు అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. పరమాత్ముడు భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడు. కనుక ఇప్పుడు నా హృదయంలోనే ఉన్నాడు అని చెప్పి మనం తీసుకు ఆవాహనం చేస్తాం. ఇక్కడ మన మీద పూలు వేసుకోలేం కదా, అందుకని ఇక్కడ నుంచి భగవంతుని బయటికి తీసుకొచ్చి ఆ మూర్తిని ఆవాహనం చేసి పూజ చేసి మళ్ళీ యథాస్థానం ప్రతిష్టాపయామి అని ఇలా అలవాటు చేసినా కూడా మనం అక్కడే వేస్తూ ఉంటాం పూలు. ఎంతకాలం వేస్తాం? నీ హృదయంలో పెట్టుకో భగవంతుణ్ణి. అందుకే పూజ స్వామీజీ, దయానంద స్వామీజీ ఫోటోలు తీస్తూ ఉంటే గుళ్ళల్లో స్వామీజీ అంటారు, ఎందుకు బయట ఫోటోలు తీస్తావు? భగవంతుడు నీ హృదయంలో ఫోటో తీ ఫస్ట్, బయట దేవుళ్ళని ఫోటో తీ, భగవంతుని నీ హృదయంలో పెట్టుకో. అలా చేయకూడదు, బయట ఫోటోలు తీయడం భగవంతుని. ఆయన నా లోపల ఉన్నప్పుడు ఆయన ఫోటో నాకెందుకు? ఆయన ఇక్కడే ఉంటే హనుమంతుల వారి లాగా హృదయాన్ని విప్పితే భగవంతుడు రాముల వారు కూర్చున్నాడు. అదే విధంగా మనం, భగవంతుడు బయట లేడు, అయితే ఆయనకి నేను కృతజ్ఞత తెలుపుకోవడానికి పూజ చేస్తాను. ఆయన అంతటా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. తర్వాత ఇంకా పైమెట్ ఏమిటి? నాలో ఉండడం ఏమిటి? అసలు నాలో ఉన్నా కూడా నేను వేరు, ఆయన వేరు కదా. అప్పుడు నాలో ఉన్నాడు అంటే ఏమిటండి అర్థం? నేను మాత్రం ఆయన కాదు, నువ్వు వేరు నేను వేరు అన్నట్లయిందా? అప్పుడు భగవంతుని మనం కించపరిచినట్లే కదా. అవునా కాదా? ఈ విషయం ఎవ్వరు చెప్పరు మీకు ఎక్కడ, అర్థమైందా? ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే చెప్పడానికి భయపడతారు. ముందు ధైర్యం ఉండాలి, వినే స్టూడెంట్కి ధైర్యం ఉండాలి, టీచర్కి ధైర్యం ఉండాలి. లాజిక్ చూడండి, ఇక్కడ భగవంతుణ్ణి బయట ఉన్నాడని పూజ చేస్తే మీరు ఫలానా చోట ఉన్నాడని చేస్తే ఆయన అంతటా లేడు అన్నట్లే. అవునా కాదా? అవును. సరే, భగవంతుడు లోపల ఉన్నాడు అని పూజ చేస్తే అంటే మీరున్న చోట భగవంతుడు లేడు, మీరు లోపల ఉన్నాడు, మీరు వేరు భగవంతుడు వేరు. అంటే మీరు భగవంతుడు కాదు అంటే మీకంటే వేరుగా ఉన్నట్లేగా భగవంతుడు, అంటే మీరున్న చోట భగవంతుడు లేడనేగా అర్థం. అట్లాంటి భగవంతుడు ఆయన్ని మీరు కించపరిచారా లేదా? ఆయన ఏమన్నాడు? అంతా నేనే అన్నాడు. మరి నువ్వెందుకు వేరుగా ఆయన లోపల ఉన్నాడు నేను వేరంటావు? అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఒకటే మార్గం, ఆయన నువ్వే నేను నువ్వే నువ్వు అనాలి. ఆ నేనే నువ్వు నువ్వే నేను అనాలంటే అంత తేలిక కాదు. 10-15 సంవత్సరాలు క్షుణ్ణంగా గురుముఖంగా శాస్త్రం చదివితేనే అంతరాత్మన మద్గతేన ఆ రెండు వాక్యాలు అర్థం కావాలంటే చాలా చాలా ప్రయత్నం చెయ్యాలి. మతః మే మతి యుక్తతమః, అటువంటి వ్యక్తి అతిశయేన, యుక్తతమః అతిశయేన, చాలా గొప్పవాడు, ద గ్రేటెస్ట్, సూపర్ మోస్ట్ అని అర్థం, ఎక్సెల్స్. అతను అటువంటి ఆ వ్యక్తి అందరికంటే గొప్పవాడు. ఎవరన్నారు? కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఆ లిస్టులో నేను ఉంటానా లేదో చూసుకోవాలి, అది విషయం. ఆ కృష్ణ పరమాత్మ లిస్టు తపస్సు చేసేవాళ్ళు, కర్మ చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు, యోగం చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కానీ అర్జున, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, కానీ ఈ వ్యక్తి ఉన్నాడే, నన్ను వేరుగా చూడడు, ఏమి ఆశించడు, తానే నేనుగా నన్నే తానుగా తెలుసుకున్నాడు. నేను ఎట్లా వేరుగా అయిపోయేది అతని నుంచి? అందుకనే జ్ఞాని భగవంతుడితో సమానం. అర్థమైందా? జ్ఞాని భగవంతుడు సమానం. యుక్త తమహ అన్నాడు, సూపర్ లేటివ్ డిగ్రీ, యుక్త తమహ అన్నాడు. అందరికంటే చాలా గొప్పవాడు అన్నా కూడా మనకు గుర్తుంటుందా? చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. కృష్ణుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, పెట్టుకున్న వాక్యాన్ని మనం ఆచరించాలి. అది నేను అవ్వడానికి కృష్ణుడికి ప్రీతి పాత్రం అవ్వాలి నేను. అలా అయినప్పుడు ఇంకా ఆయన మనసు దోచుకున్నట్లేగా మనం. కృష్ణుణ్ణి నా నుంచి ఒక్క క్షణమైన దూరం ఉంచగలను. ఇప్పుడు నేను ఉంచలేను కాదు, ఆయన ఉండలేడు ఫస్ట్. అర్థమైందా? ఆయన దూరంగా ఉండలేడు నాకంటే, ఎందుకంటే నేనే ఆయన, ఆయనే నేను. ఆయన నేను అంటే ఏ నేను? ఆత్మ. ఆత్మ చైతన్యం. చైతన్యం ఆత్మ అంటే ఏమిటి? ఉనికి ఎరుక. నేను ఉన్నాను. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది శరీరానికి సంబంధించినది, మనస్సుకు సంబంధించింది. అందుకని ఈ శరీరం మనస్సు నుంచి దాటి ఆ చైతన్యం ఉనికి ఎరుకని నేను అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే మనస్సులో అహంకారం కడిగి వేయాలి. నేను అనే భావన, స్వార్థం, చింతన, ఈర్ష, అసూయ, జుగుప్స అన్ని ఎక్కడో ఉండాలి పాతాళంలో, మన జోలికి రాకూడదు. అలాంటి స్థితి ఉంటేనే మనకు ఇది లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు. శుద్ధం కావాలి మనసు. శుద్ధం కాలేదా ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి నన్ను శుద్ధుణ్ణి చెయ్యి, పరిశుద్ధుణ్ణి చెయ్యి, నాకు నువ్వే కావాలి, నాకు తెలియదు ఏం చేస్తావు, నా మనస్సంతా కడిగేసి అని ప్రార్థించాలి. లేకపోతే కొమ్ములు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అప్పుడప్పుడు ఏమిటి చాలాసార్లు. నేను అనేటటువంటి ఈగో, ఆ గర్వం మనిషికి వస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మన ఆధ్యాత్మిక పురోగతి వెనక్కిపోతుంది అన్నమాట. ఎవరికి నష్టం? కనుక త్వర త్వరగా సాధన చేస్తూ ఉంటే మన మనసు పరిశుద్ధం అవుతుంది. అధిక సమయాన్ని శాస్త్రానికి ఇవ్వాలి. తినడం, నిద్రపోవడం, ఇంటి పనులు ఉంటూనే ఉంటాయి. వాటిని ఎంతవరకు మినిమంగా చేసుకోవాలో చేసుకొని త్వరగా, ఆయుష్ అయిపోతూ ఉన్నది, ముసలివాళ్ళం అయిపోతూ ఉన్నాం, ఇంకెప్పుడు చేస్తాం? అందుకని గురువుగారు చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో ఆ వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది. ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టే వాళ్ళకి రాదు. యుక్త తమః సహ యోగి భవ అర్జున అని అర్జునుడికి చెప్తే మనందరినీ కూడా ఇంటికి వెళ్ళి అందరూ నిధిధ్యాసనం చేయండి, రేపటి నుంచి అయినా, చేయకపోతే చేస్తూ ఉంటే కంటిన్యూ చెయ్యండి, చేయకపోతే రేపటి నుంచి చెయ్యండి. ఎలా చెయ్యాలని తెలియకపోతే తెలుసుకోండి విషయం అది. ఇంతటితో 6వ అధ్యాయం పూర్తయింది. దీనికి ఆత్మ సంయమ యోగం అని పేరు. ఆత్మ అంటే మనస్సు, సంయమం అంటే నియంత్రించడం. ఆత్మని తెలుసుకోవడం కోసం మనస్సుని నియంత్రణ చెయ్యాలి అని అర్థం. అంటే నీ ఆలోచనలు వేదాంత శాస్త్రంలో గ్రహించినటువంటి ఆత్మస్వరూపం మీద ఏకీకృతం చెయ్యాలి. బయట వాటి నుంచి నియంత్రించి ఆత్మలో, మనస్సులో ఆ ఆలోచనతోనే ఉండాలి. అది విషయం. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ షష్ఠోధ్యాయః. ఈ అధ్యాయానికి 2 పేర్లు ఉన్నాయి, ధ్యానయోగమని, ఆత్మ సంయమ యోగమని 2 పేర్లు. ఇంతటితో మొదటి శతకం అయిపోయింది. 6 అధ్యాయాలు మొదటి శతకం. దీని తర్వాత 2వ శతకంలో ప్రవేశిస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.